ఆ తెచ్చుకొచ్చి శివుడికి వెయ్యాలి, అది కూడా కడుతుంది. కానీ మీకు తెలియకుండానే తోవలో అష్టోత్తర శతబిల్ వార్చం జరిగిపోతుంది మనస్సుతో. అన్వేషణలోనే సగం జరిగిపోతుంది మనస్సుతో, క్రియారూపంలో కంటే. కానీ వెతికి తెచ్చుకోవడంలో ఉన్న హాయి వేరు. ఒక్కొక్కసారి మనం వెతికినా దొరకు, ఒకసారి వెతకకుండానే దొరుకుతాయి. అంటే అర్థం, వెతుకులాటలో కొన్ని పాపాలు పోతాయి. ఇది చెప్పారు, వెతుకులాటలో కొన్ని పాపాలు పోతాయి. అది స్వామి కోసం ఏదైనా తెచ్చేటప్పుడు ఏమైనా కష్టపడ్డామనుకోండి, జీవితంలో అనుభవించవలసిన కొన్ని కష్టాలు తీసేస్తాట అది. అలాగే స్వామిని తలంచుకుంటే ఏడుపు వచ్చింది అనుకోండి, దానికి పెద్ద రహస్యం చెప్తాడు. భగవంతుడి గురించి వింటూ ఉంటే ఎవడైనా ఏడ్చాడంటే వాడికి ఒక పుణ్యం చెప్పారు శాస్త్రంలో. ఏమనంటే, వాడి జీవితంలో ప్రారంభవశాత్తు ఇంకా ఏడవలసిన కొన్ని ఉన్నాయట. ఈ ఇష్ట వియోగాలు, కావలసిన దొరకపోవడాలు, వీటి కోసం ఏడవలసిన ప్రారంధాలు కొన్ని ఉంటాయట. ఇప్పుడు ఇక్కడ భగవంతుని తలంచుకుని ఏడ్చాడు కదా, ఈ ఏడుపుకి తీసేసుకుని వాటికి ఏడవలసిన అవసరం లేకుండా తీసేస్తాట. అది గొప్ప విషయం. అందుకే భగవత్ కథలు వినేటప్పుడు ఎప్పుడైనా పొరపాటున కన్ను చెమ్మగిల్లితే అది పుణ్యమేనండి, ఎందుకంటే కొన్ని ఏడుపులు పోతాయి దానివల్ల. ఈ విషయం సద్గురు శివానందమూర్తి గారు ఒకనొక సందర్భంలో చక్కగా చెప్పారు మహాత్ములు. అది మీతో పంచుకుంటున్నాను నేను. గురువులు ఇలాంటి మాటలు చెప్తుంటారు శాస్త్ర విషయంలో, అని ఇంత అందంగా ఉన్నటువంటి విషయం ఇది. అందుకు అలా చేయలేదే, అఖండ బిల్వీదలా అని వెతికి అవివ్వలేకపోయాను. నానీత పద్మమాల, శివుడికి పద్మముల మాల ఇష్టం కదా, ఆ పద్మాలు తీసుకొచ్చి ఇవ్వాలి అనేది లేదు. అలాగే గంధ పుష్పై స్వదర్థం, ఇవేవి కూడా సమకూర్చలేదే. నిత్యం స్నానం చేసి హాయిగా నేను పూజ చేయలేదే. ఇక్కడ మీరు వింటూ ఉంటే ఒకటి జరుగుతుంది, మీకు మానసిక పూజ జరుగుతుందండి. చూసారా, ఒక్క చెప్పడంతో ఎన్ని ప్రయోజనాలు చేస్తున్నాడు. అంతేకాదు, ఇలా రేపటి నుండి పూజ చేసుకోండి అని ఉపదేశం కూడా చేశాడు. ఇక్కడ అవకాశం ఉంది కదా. మూడవది ఏంటి అంటే, మీకు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వింటూ మానసిక పూజ చేసుకోవచ్చు. అభిషేకం చేద్దామా? చేద్దాం. అయ్యా అభిషేకం కూడా చెయ్యలేదే అని ఏడవడం పెద్ద అభిషేకం. అలా ఏడ్చినప్పుడు కంటి నీరు వస్తుందే, అది మీరు పెట్టుకున్న పంచామృతాభిషేకాలు కంటే గొప్పదండి. భగవంతుడి గురించి తలంచుకోగానే కరిగి హృదయం కన్నీరే ప్రవహిస్తే అది పంచామృతాభిషేకం కంటే గొప్పది. అది అంతేకాదు, అలా కురిసేటప్పుడు భగవంతుని తలంచుకోగానే కురిసే కన్నీటి చుక్క ఒక జ్యోతిర్లింగంట. అది గొప్ప భావం. సామాన్య విషయమా? దుగ్ధైర్ మధ్వాజ్యయుక్తైర్ దదిగుడ సహితై స్నాపితం నైవలింగం. పాలుతో గాని, నేతితో గాని, తేనెతో గాని, పెరుగుతో గాని, మధు పదార్థాలతో గాని నేనెప్పుడు శివలింగాన్ని అభిషేకం చేయలేదే. ఇప్పుడు పంచామృతాలు చేశా. నోలిప్తం చందనాద్యై కనక విరచితై పూజితం న ప్రసూనై. ఆ లింగానికి చక్కగా చందనం పెట్టి కుసుమాలు వేసి చేయలేదు. ధూపై కర్పూర దీపైర్ వివిధ రసయుతైర్ నైవ భక్షోపహారై. వాడికి ధూపదీపాలు సమర్పణ చేయలేదు, భక్షోపహారములు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ శ్లోకం వింటూ ఉంటే, నిన్న చదివినటువంటి ఆ శ్లోకం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, అది ఇది రసిన వాడు ఒక్కడే అని ఇంకా స్పష్టమవుతుంది. చూడండి, అది రూపమవేక్షితన్నతవ రుద్రమయేహ కథాపి నశ్రుత ధూప సువాసనాపి గణతోషణ నో మమ నాసికాంగత నాపి సుపీతమీషదపి నామ కథామృతం అంఘ్రివారిన స్థాపితమాత్మమూర్ధ్ని శివశంకర మామవ పార్వతీపతే. ఆ భావమే ఇక్కడ మళ్ళీ కనబడుతుంది. పైగా స్వామి ఇది చేయలేదు సరే, పోనీ ఇంకేవి చేసావు? పూజ చేయలేదు. ఇంకేమైనా గొప్ప చేసేవా? నో సఖ్యం స్మార్త కర్మ ప్రతిపద గహని. ఈ ఒక్క శ్లోకములు చాలు శివకర్ణామృతం ఈయనే రాశారని చెప్పడానికి. ఇంకేం కావాలి? భావాలు ఎంత సారూప్యం ఆర్డర్తో సహా. నో సఖ్యం స్మార్త కర్మ ప్రతిపద గహని ప్రత్యవాయాకులాఢ్యే. నేను స్మార్త కర్మలు అంటే శృతి స్మృతులు చెప్పిన ముందు స్మృతి కర్మలు చెప్పారు, ఎందుకంటే శ్రౌత కర్మ మహాకష్టం, దానికంటే కొంత తేలిక స్మార్త కర్మ. కంపారిటివ్గా శ్రౌతంతో పోలిస్తే స్మార్త కర్మ కొంత తేలిక, అంతేగాని ఇది మాత్రం తేలిక అండి. కనుక స్మార్త కర్మ, స్మృతిని అనుసరించి చేసే కర్మ స్మార్త కర్మ, శృతిని అనుసరించి చేసేది శ్రౌత కర్మ. శ్రౌత స్మార్త కర్మలు రెండు మనం తరింపజేసేవి. ఈ స్మార్త కర్మలు మేము చేయలేకపోతున్నాం, ఎందుకంటే కర్మలకు పెద్ద ఇబ్బంది ఉందయ్యా, దానిలో ప్రత్యవాయం అనే పెద్ద దోషం వస్తుంది అన్నాడు. ఇక్కడ ఏ కర్మ చేసినా సరిగ్గా చేయకపోతే ఒక దోషం. ఇప్పుడు జబ్బు ఉంది, ఆపరేషన్ చేసి తీరాలి, తీరాలి కదా. నేను సరిగ్గా చేయకపోతే ఆ ట్రీట్ చేయడానికి శరీరం ఏమి కలదది. కనుక అలాగనేసి ఆపరేషన్ మానేస్తామా? జాగ్రత్తలు తీసుకుని చేస్తాం. అదేవిధంగా ఎన్ని చేసినా దాని ప్రత్యవాయువు అనే పెద్ద దోషం ఉంటుంది. ఇది చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, నేను కర్మలతో తరించిపోగలను అహంకారం ఉంటే తీసేదాన్ని. ఇక్కడ నేను వేలాది అభిషేకాలు చేయగలను, లేదా అటు ఇటు కూర్చుని ఇంత అర్చనలు చేయగలను అన్నా లాభం లేదు. ఎందుకంటే అక్కడ ఏదో ప్రత్యవాయు దోషం వస్తే చేయాల్సింది చేయకపోతే మళ్ళీ తప్పు కదా. అందుకే ఇక్కడ చెప్పడం ఏంటంటే, ఈ క్షమస్వ అనే భావంతో శివుణ్ణి శరణు వేడి నువ్వు కర్మలు చేయి, అప్పుడు ఆ పరిచయవాయు దోషం కూడా లేకుండా చేస్తాడు అది. అందుకే చిట్ట చివరికి అంతా చేసి కరచరణ కృతం వా కర్మ వా కాయజం వా, ఎందుకంటే ఈ చేసేదానిలో ఏం తప్పు చేశానో నాకు తెలియదయ్యా, నీ అనుగ్రహం కోసం ఇది చేశాను, చేసిన దానిలో తప్పేముందో నాకు తెలియదు, క్షమించమని వేడుకుంటున్నాను అని ఒక్క మాట అంటే చేసిన దానిలో తప్పును కూడా తీసేస్తాటండి. అవునా లేదా? చూడండి, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు మన దగ్గర వచ్చి పోరా అంటాడు. వాడు వాళ్ళ ఇంటికి వెళ్తాం కూర్చుంటాం, ఈయన చూశారంటే పోరా అంటాడు వాడు. అనగానే కోపం వచ్చినా పసిపిల్లాడు కదా అని క్షమిస్తాం, ఎందుకు తెలియక అని. ఒకవేళ వాడు కొంచెం పెద్ద అయ్యాక అప్పుడు చేసింది క్షమించయ్యా అని కానీ అంటే అసలు ఏమాత్రం మనసులో పట్టించుకోం, అంతే కదా. అంతవరకు చేసింది కూడా క్షమించని, ఒక మామూలు ఉత్తమ మానవుడే క్షమించగలుగుతున్నప్పుడు అసలు ఏది అంటారా పరమాత్మ క్షమించరా చెప్పండి. అందుకే ఆయన అనుగ్రహం కోసం కర్మ చేసి వెంటనే పసిపిల్లలాగా ఏదైనా చేసిన బాలభావానుసారేణ మమేదం విచేష్టితం మాతృవాత్సల్య సదృశం త్వయాదేవి విధీయతాం. అమ్మవారు అర్చనంతా చేసిన తర్వాత ఈ శ్లోకం అనుకుంటాడు ఎంత మహోపాసకుడైనా, బాలభావానుసారేణ మమేదం విచేష్టితం. చూడండి గొప్ప మాట. ఏంటి నువ్వు చిన్నపిల్లల్లో చేరే ఇంతవరకు, చిన్నపిల్లలు బొమ్మలన్నీ దగ్గర పెట్టుకుని ఎలా ఆడుకుంటారో, సర్వవ్యాపి నువ్వే, నిన్ను ఈ చక్రంలో ఈ లింగంలో పెట్టి నిన్నసేపు ఆడా, నీకు నేను తిండి పెడుతున్నా, నేను నీకు ధూపమిస్తున్నా అని సర్వవ్యాపకుడివి అన్నీ ఇచ్చేవాడికి నేను ఇస్తున్నాను ఆడుకోవడం చిన్నపిల్లల పని కాదు, చిన్నపిల్లల పనే అంది. చిన్నపిల్లల పని అంటే అజ్ఞానం ఎందుకు చేయడం అంటే కాదు, నేను చిన్నపిల్లాడినే గనుక ఇలాగే చేయగలను, నేను చిన్నపిల్లాడినే అమ్మ దగ్గర చిన్నపిల్లాడినే గనక అమ్మని బొమ్మలో పెట్టుకుని ఆరాధించాను అని అనుకుంటే, ఒరే నేను కనబడలేదని బొమ్మలో నన్ను చూసుకున్నావా, అంటే నన్నే చూసావుగా, నేను తప్పకుండా అనుగ్రహిస్తాను అన్న అంటుంది ఆవిడ. అది బాలభావానుసారేణ మమేదం విచేష్టితం. చిన్నపిల్లల్లాగా సర్వవ్యాపినివి సర్వశక్తివంతురాలివి, ఏవి అవసరం లేని దానివేని నిన్నిందులో పెట్టినంతసేపు చిన్నపిల్లలో పూజించానమ్మా, కనుక నేను బాలుళ్ళ పూజించాను, నువ్వు అమ్మలా అనుగ్రహించన్నాడు. ఎంత గొప్ప మాట అండి. మాతృవాత్సల్యంతో అది విదితం. ఏమి చెప్తామండి భారతీయ సంస్కృతిలో విగ్రహారాధన గురించి, నేను పిల్లాడినే నాది అజ్ఞానమే కనుక పిల్లాళ్ళ పూజిస్తాను, నువ్వు అమ్మలా అనుగ్రహించు. నువ్వు అమ్మలా అనుగ్రహించని అడగాలంటే నువ్వు పిల్లాళ్ళ పూజించాలి ముందు, నీ పసితనాన్ని ఒప్పుకోవాలి, నీ ఎదిగి ఎదగని తనాన్ని ఒప్పుకోవాలి, నీ తెలిసి తెలియని తనాన్ని ఒప్పుకోవాలి, అదే బాల్యాన్ని ఒప్పుకోవాలి. ఇలా రోజు పూజిస్తే జన్మంతా బాలుల్లో ఉండిపోతావు నువ్వు. ఎంత చక్కటి మాట అండి ఆ మాట. అందుకు మమేదం విచేష్టితం ఇలా చెప్పగలగాలి, మాతృవత్సల్య సదృశం. అందుకే యత్కృత్యం తన్న కృతం యదకృత్యం కృత్యవత్ తదాచరితం ఉభయో ప్రాయశ్చిత్తం శివ తవ నామాక్షరద్వయోచరితం. చేయాల్సిందంత చేసి అంటున్నాడు, ఏది చెయ్యాలో అది చెయ్యకపోవడం, ఏది చెయ్యకూడదో అది చెయ్యడం, ఈ రెండు దోషాలు పోవాలంటే నీ రెండు అక్షరాలు చాలన్నాడు. శివ అంటే చాలయ్యా అన్నాడు. శివ తవ నామాక్షరద్వయోచరితం, ఈ భావంతో అంటే తప్పకుండా జరుగుతుంది. అందుకే ఆయన దగ్గర చెప్పడం, నేను కర్మలు చేస్తున్నాను కర్మలతో తరిస్తాను అని ధైర్యం నాకు లేదయ్యా, అలాగని కర్మలు విడిచిపెట్టాను. అది ఇక్కడ చెప్పడం, అవండి కర్మలు చేస్తే ప్రత్యవాయం వస్తుందని మానేద్దామండి, అన్నం తింటే ఏదో ఒక గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏదో వస్తుంది, అన్నం తినడం మానేస్తామా? రోగాలన్నీ అన్నం వల్లే వచ్చేట. అవునా లేదా? అన్నంలో తేడాలు వస్తేనే రోగాలు వచ్చే, అన్నం తినడం మానేసామా? లేదు కదా. అలాగే కర్మలు చెయ్యాలి, కానీ ఆ కర్మలని శివస్మరణతో చేయాలి. ఇక్కడ చెప్పడంలో మరొక భావం ఏమిటంటే, ఏది చేసినా ఆ శివుని ముందు మొరబెట్టుకుంటేనే దాని దోషం పోయి సత్ఫలితం ఇస్తుందని చెప్పడం. అందుకు చెప్తున్నారు ఇక్కడ, ప్రత్యవాయాకులాఢ్యే శ్రౌతే వార్తా కథం మే ద్విజకుల విహితే బ్రహ్మ మార్గానుసారే. పోని శ్రౌత మార్గంలో వెళ్ళగలను అంటే అదంత తేలిక, పైగా అందరికీ అది సాధ్యం కాదు. దానికి ముందు సంస్కారములు జరగాలి, సంస్కారంతో అధికారం తెచ్చుకోవాలి, అధికారం తర్వాత మళ్ళీ తెలిసి చేయాలి. శ్రౌత కర్మ అంటే సామాన్యమైన విషయం కాదు, అవి చేతకం. పోని దాని తర్వాత స్మృతి అయ్యింది, శృతి కర్మ అయింది, దాని తర్వాత విచార మార్గం అంటారు, అది మాత్రం వల్ల జ్ఞాతే తత్వే విచారే శ్రవణ మననయో కోనిధి ధ్యాసితవ్య. అయ్యా వేదాంత వాక్యాలు ఓపిక్గా శ్రవణం చేసేనా? తీరుకున్నప్పుడు శ్రవణం చేసాను తప్ప, తీరుకున్నప్పుడు మనం వచ్చి వింటే వేదాంతం పట్టదు. అదే బతుకనుకుంటే కానీ పట్టదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు పట్టట్లేదు? అందుకు పట్టదు. అలాగ తీరిగ్గా ఉన్నప్పుడు వింటాం కనుక వేదాంతం అంటే బాధ, వేదాంతం చెప్పిన వాడంటే మరీ బాధ, తత్వం చెప్పాడని కంప్లైంట్లు, ఏం బాధనండి ఎన్ని వింటుంటాం మనం. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, తత్వే విచారే శ్రవణ మననయో కోనిధి ధ్యాసితవ్య. శ్రవణం లేదు, శ్రవణం చేసిన దాన్ని మననమైనా చేసినా లేదు, మననం చేసిన దాన్ని నిలుపుకున్నానా నిధిధ్యాసం అది లేదు. కనుకనే శ్రౌతకర్మ స్మార్తకర్మ అనే బహిర్కర్మలే సరిగ్గా చెయ్యని వాడిని కేవలం మనస్సుతో ఒక అబ్స్ట్రాక్ట్ వస్తువుని శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాస కూడా చెయ్యలేనయ్యా. కనుక క్షంతవ్యో మే పరాధ శివ 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 భో మే మహాదేవ శంభో. పోని ధ్యానయోగం, మంత్రజపం, పురశ్చరణ ఇవేం చేశాను నేను, అవి సరిగ్గా చేయలే. ఝత్వా చిత్తే శివాక్షం ప్రచురతన ధనం నైవ దత్తం ద్విజేభ్యో. పాపాలు పోగొట్టుకునే ఉపాయాలు చాలా ఉన్నాయి, అవేనా చేశానా? లేదు. కొంతమంది అంటారు ఈ కర్మలన్నీ మోక్షాన్ని ఇవ్వండి, అందుకే వేదాంత మార్గంకి వెళ్ళాము. నిజమే, ఇవేవి మోక్షాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ తమరు ఇదివరకు చేసుకున్న పాపాలు ఎంతవరకు కడుక్కున్నారో ఆలోచించారా? తెచ్చిపెట్టుకున్న పాపాలు పోగొట్టుకోకుండా మనం ఏమని అంటామా? ఎవడి దగ్గర అప్పు చేసాం, సడన్గా వైరాగ్యం వచ్చేసింది, ఈ ఐదు ధనం ఎవడి ధనం, ఎవడిది ఎవడిది ఇచ్చాడు, ఎవడికి ఎవడి ఇచ్చాడంటే అప్పిచ్చిన వాడు ఊరుకుంటాడా చెప్పండి ఇక్కడ, వాడు పీకడు. అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వేదాంత వాక్యాలు వెళ్ళి వేస్తూ చేయాల్సిన కర్మ నుంచి భ్రష్టులు కావద్దు, రుణ విముక్తుడు కావద్దు. నువ్వు దానికోసం చేయాల్సింది చేయాలి. ఎన్నో పాపాలు వెనకాల ఉన్నాయి కనుక ఇంకా బతుకుంది. ఎన్నున్నాయి నీకేం తెలుసు? అది పోగొట్టుకోవడానికి దానమైనా చేసావా? లేదు, చేయలేదే. ఝత్వా చిత్తే శివాక్యం ప్రచురతర ధనం నైవ దత్తం ద్విజేభ్య. చిత్తంలో శివుణ్ణి స్మరిస్తూ శివప్రీతికై అని ఒక్క దానం కూడా చేయలేదా బ్రతుకులో? ఎందుకంటే దాచుకోవడం దోచుకోవడంతో గడిచిపోయింది, కానీ ఇచ్చుకోవడం ఎప్పుడూ లేదయ్యా బాబు అన్నాడు. ఇక్కడ బ్రతుకంతా ఏం చేసామంటే దాచుకోవడం లేదా దోచుకోవడం, కుదిరితే దోచుకోవడం, తెచ్చుకుని దాచుకోవడం, ఇదే ఇంతకు తేపు చేయలేదు. ఎవడికి ఏది ఇస్తే ఏం తరిగిపోతుందని బాధతోనే కూడబెట్టాం, అయిపోయింది. ఇచ్చిందేది? ఎప్పుడు నాకిది రాలేదు, నాకిది రాలేదు, నాకిది చాలలేదు, నాకు సరిపోలేదు ఏడుపుతోనే సరిపోయింది, కానీ నాకు వచ్చిందల్లో ఒక్క రూపాయైనా ఇచ్చాను ఇవ్వాలని అనుకున్నామా చెప్పండి? ఇక్కడ దానం చేయని వాడికి ఏం పుడుతుందండి? కనీసం దాన కర్మ చేయలేదు. ఇక్కడ ఈ మాటలన్నీ చెప్పడంతో ఒక్క అపరాధ క్షమాపణ స్తోత్రం గట్టిగా పట్టుకుంటే చెయ్యాల్సినవేంటో తెలిసిపోతుంది. ఇంద్రం ఇవి చెయ్యొచ్చు చక్కగా, అలాగే అయ్యో చెయ్యలేదే అని వేదనైనా పడచ్చు, రెండూ చేయొచ్చు. అంటే చేయడం మానేసి వేదన పడ మన కాదు, చేయగలిగినంత చేసి మిగిలిన దానికోసం వేదన పడి క్షమించమని అడగచ్చు. కనుక ఎన్ని ఉపదేశాలు ఉన్నాయో, మొత్తం మానవ కర్తవ్యాలన్నీ ఒక్క ఈ శ్లోక గుచ్చంలో పెట్టాడు మహానుభావుడు అప్పయ్య దీక్షితులు. అందుకే మనకు పెద్ద గురువుగారు ఆయన. అప్పయ్య దీక్షితం వందే సర్వ విద్యానిధిం గురుం శివార్కమణి సందీప్తం శివజ్ఞాన మహోదధిం. ఈ మాట అప్పయ్య దీక్షిత స్మరణకున్న మహిమ మరొక సందర్భంలో చెప్తాను, ప్రస్తుతం పక్కన పెడదాం. జగ్వా చిత్తే శివాక్యం ప్రచురతన ధనం నైవ దత్తం ద్విజేభ్యో హవ్యం తే లక్ష సంఖ్యై ఉతవహవదనే నార్పితం బీజమంత్రై నోదత్తం గాంగతీరే వ్రత పరిచరణే రుద్రజాప్యన్న జప్తం క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శుభో. ఓ మహాదేవా, సరిగ్గా దానం చేయలేదు. జపమంటే ఊరికి మాలలు తిప్పితో అవుతుందా? చేసిన జపంలో దశాంశ హోమం దశాంశ తర్పణ ఇవి నేను చేయలేదు. హుతవహ వదని నార్పితం బీజమంత్రై లక్ష సంఖ్య, లక్షల కొలది సంఖ్యలతో మంత్రాన్ని నేను హోమం చేయలేదు, ఆహుతులు చేయలేదు. మంత్రసిద్ధ పొందలేకపోయాను, దానసిద్ధ చేయలేకపోయాను. పోని ఉత్తమైన క్షేత్రాల్లో తిరిగైనా, జీవితం అంతా బిజీ 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 అని ఏమైనా క్షేత్రాలకు వెళ్ళారా తీర్థాలకు వెళ్ళారా అంటే ఎక్కడ టైం అండి, ఎక్కడుంటే అదే క్షేత్రం. ఇది ఒక మాట, ఎక్కడుంటే అదే క్షేత్రం అనే మాట ఎవడనాలి? సర్వత్రా భగవద్భావనతో ఉన్నవాడు అనాలి, కానీ 24 గంటలు కుక్షింభరత్వం కోసం పాటుపడేవాడు కూర్చుని ఆడవలసిన మాట కాదు కదా ఇది. అందుకే అన్నాం వేదాంత వాక్యం పట్టుకుని కర్మభ్రష్టులు అవుతున్నారనే మాట ఇదే. నోదత్తం గంగతీరే వ్రత పరిచరణి, గంగతీరంలో సత్కర్మలు చేయలేదు. గంగానది మొదలైన వాటి జీవితకాలంలో వెళుతూ ఉండాలి. ఆ తీరంలో జపం పూజా పురస్కారం చేసుకుంటే పాపనాశనం జ్ఞానసిద్ధి లభిస్తుంది, అవి చేయలేదయ్యా. చేద్దామని వెళితే ఎవడో బోధకుడు కలుస్తాడు, హే స్నానాలు అక్కర్లేదు, అహం బ్రహ్మాస్మరు కుట్టి చాలంటాడు, అంటే ఆ మాత్రం కూడా బాగుపడినవాడు వాడు వచ్చి. ఈ స్థితిలో ఏర్పడతాయి. పైగా రుద్రజాప్యన్న జప్తం, జన్మలో కనీసం వేదమంతా చదవకపోయినా ఆ రుద్రమైనా చదవలేదయ్యా. ఇంత బ్రాహ్మణ పుట్టక పుట్టి ఆ రుద్రం నేర్చుకుని చదవలేదు అది. అయితే మిగిలిన వాళ్ళకి రుద్రం లేదా? ఉంది. ఎవరికి ఉన్నది అంటే వాళ్ళ రుద్ర నమక స్తోత్రం శివశాస్త్రం ఇవన్నీ వాళ్ళకున్నాయి. ఎందుకంటే సంప్రదాయ విరుద్ధంగా మాట్లాడకూడదు, ఆవేశంతో విప్లవంతో సత్యం సత్యం ఒప్పుకోవాలి. చేయగలిగిన వాడు చేయలేకపోతున్నాను ఏడవాలి, చేయలేని వాడు ఏం చేయాలో వాడికి ఉంది అవి చేయలేకపోతున్నాను వాడు ఏడవాలి. ఎన్ని లేవండి ఇక్కడ? రుద్ర నమక స్తోత్రం ఇత్యాదులు ఉన్నాయి, అవి చేయలేకపోతున్నానే. ఎందుకంటే నిత్యం రుద్రం చేస్తే సర్వపాపనాశనం అవుతుంది, అవి నేర్చుకున్నానా చేశానా? టైం లేదు, ఏది ఇంతవరకు, తర్వాత శక్తి లేదు, ముందు తీరిక లేదు తర్వాత శక్తి లేదు, మొత్తం బతుకైపోయింది. కానీ గాంగతీరే వ్రతపరిచరణే రుద్రజాప్యం నజప్తం. విశ్వనాథ సత్యన గారు అంటారు, ఒక మాట అంటారు, దివ్య జ్యోతివి నీకు పెళ్ళుపుకు భక్తిన్ జాటవీధి చారు వ్యాబద్ధ పవిత్ర దైవత ధుని రుద్రాభిషేకం బొగిన్ నవ్యశ్రీగతి చేయగా నమకమైన రాదుగా హుణవా కవ్యామోదము ముక్తిత్రోవ ఎదురు చుక్కైపోయి విశ్వేశ్వర. ఎంత వేదన చెప్పారు, దివ్య జ్యోతివి నీకు పెళ్ళుబుకు భక్తిన్, దివ్యజ్యోతివైన నీకు పెళ్ళుబుకుతున్న భక్తితో అభిషేకం చేద్దాము అంటే ఒక్కసారి శిరస్సును తలచుకుంటే చారువ్యాబద్ధ పవిత్ర దైవత ధుని జడలో గంగని ధరించిన నీకు అభిషేకం చేయాలంటే నవ్యశ్రీగతి చేయగ నమకమైన రాదుగా, నాకు నమ్మకం కూడా రాదయ్యా బాబు. ఎందువల్ల రాదు అంటే హోణవాక్కవ్యామోదము ముక్తిత్రో వెదురు చుక్కయిపోయే విశ్వేశ్వర. పొట్టకూటు కోసమని చదువుకున్న పనికిమాలిన చదువులు చదివి బతుక్కి జీవుడికి కావలసిన చదువు చదువుకోకుండా గడిచిపోయింది అయ్యా మొత్తం. అది చెప్పాడు, వాటిలో పడి ఇవి కూడా చేయలేకపోతున్నాని పైగా మోహాంధకారంలో పడి ధ్యానం కూడా చేయలేదు. ఇప్పుడు ధ్యానం చెప్తున్నాడండి, ఇంతవరకు జపమయ్యింది, దానమయ్యింది, యజ్ఞాలయ్యే ఒక్కొక్కటైంది కదా, ధ్యానం ఎలా చేయాలి అది వివరిస్తూ, నగ్నో నిస్సంగ శుద్ధి త్రిగుణ విరహితోధ్వస్త మోహాంధకార నాసాగ్రైణ్యస్త దృష్టిర్విదిత భవగుణో నైవ దృష్టి కదాచిత్ ఉన్మత్తావస్థయాత్వాం విదిత గతమతి శంకరం నస్మరామి క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. మనస్సులో ఏ భావం లేకుండా నిస్సంగముగా కూర్చొని త్రిగుణములకు అతీతమైన స్థితిలో ఒక్క క్షణం కూడా నేను ఉండలేదు, అది సమాధి స్థితి, అది వెళ్ళలేదు. అలాగే నాసాగ్రేణ్యస్త దృష్టి కనుబొమ్మల మధ్యలో దృష్టిని క్షణం కూడా నిలపలేదే నేను, నాసాగ్రేణ్యస్త దృష్టి లేదు. ఆ క్షణం కాలమైన దృష్టిని నాసాగ్రమనుంది నిలిపి నీ మూర్తిని చూద్దామనే ప్రయత్నం కూడా చేయలేదే నేను, అలా గడిచిపోయింది. ఉన్మత్తావస్థే వస్థయాత్వం ఒక పిచ్చి అవస్థలో గడిచే పిచ్చివాడికి చూడండి ఏమి గుర్తుండో, అలాంటి ఒక పిచ్చిలో పడి నిన్ను గుర్తు తెచ్చుకోలేదయ్యా. ఆ ధ్యాన స్థితిలో స్థిత్వాస్థానే సరోజే నానా రకాలుగా కూర్చున్నాను, కాళ్ళు వేలాడేసుకుంటూ తిన్నాను, కానీ పద్మాసనం ఎప్పుడైనా వేసుకున్నాను నా బతుకులో అది వేయలేదు. స్థిత్వా స్థానే సరోజే ప్రణవమయ కుంభితే సూక్ష్మ మార్గే శాంతే దాంతే ప్రళీనే ప్రకటిత గగనే దివ్యరూపే శివాక్షే లింగాగ్రే బ్రహ్మవాక్షే సకల గతతను శంకరం నస్మరామి క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. పద్మాసనం వేసుకుని ప్రణవంతో ప్రాణాయామం చేసి ఆ తర్వాత నీ దివ్యలింగాన్ని ధ్యానిస్తూను లేదా మహావాక్యాలను మననం చేసుకును, ఆ శివతత్వాన్ని స్మరించలేదు. పైగా హృదయంలో ప్రకాశిస్తూ మూడు అవస్థలకి సాక్షి అయినటువంటి నిన్ను ఆ చింతనతో కూడా నేను తెలుసుకోలేకపోయినా. హృజ్యం వేదాంత వేద్యం హృదయ సరసిజే దీపముజ్జత్ ప్రకాశం సత్యం శాంత స్వరూపం సకల మునిమన పద్మ షండైక వేద్యం జాగ్రస్వప్నే సుషుప్తౌ త్రిగుణ పదహృతం శంకరం నస్మరామి క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. ఇక్కడ శివస్వరూపాన్ని చూపిస్తున్నారు. శివస్వరూపం ఎలాంటిదంటే హృజ్యమైనది, అంటే మనోహరమైనది, అది వేదాంత వేద్యమైనది, అది హృదయ పద్మంలో దీపంలా వెలిగిపోతుంది ఆ శివతత్వం. అది సత్యం శాంత స్వరూపం, అది శాశ్వతమైనది శాంతమైనది. ఆ స్వరూపం కనబడదా అంటే సకల ముని మన పద్మషండైక వేద్యం, సకల మునిజనుల పద్మములు మాత్రమే దర్శించగలుగుతున్నాయి ఆ దివ్యమైన స్వరూపాన్ని. అది మన మూడవస్థల్లో సాక్షిగా ఉన్న చైతన్యమే, దానిని నేను ఎప్పుడు స్మరించలేదు. అంటే ఇంతవరకు కూడా తాను చేయలేకపోతున్నానని చెప్తూ ఇప్పుడు చెప్తున్నది శివస్వరూపాన్ని చెప్తున్నారు. ఎటువంటి స్వరూపాన్ని ధ్యానించడం లేదో వర్ణిస్తూ ఆ స్వరూపం ఏంటో మనకు చెప్తున్నాడండి ఇక్కడ. అది తెల్లగా ఉన్నవాణ్ణి జటలున్నవాణ్ణి ధ్యానించలేదు అంటే వాడిని ధ్యానించినట్టే కదా అది అనమాట. అలా చెప్పడం ఈ చమత్కారం. చంద్రోద్భాసిత శేఖరే, ఇప్పుడు ఇంతవరకు చెప్పినది నిర్గుణ నిరాకారమైనటువంటి తత్వం, వెంటనే సగుణ సాకార తత్వం చూపిస్తున్నారు. రెండిట్లో ఏదైనా గొప్పదే, అది నిర్గుణంగా నిరాకారంగా హృదయంలో పట్టుకోలేకపోయాను, పోనీ సగుణంగా సాకారంగా అంటే అది చేయలేకపోయాను. సగుణ సాకారం అనగానే చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కర్ణకుంఠ కంఠకుహరే నేత్రుత్థ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురు చిత్తవృత్తి మమలా మంత్రయిస్తు కిం కర్మభిః. నాకు తెలిసి మంత్రాలు కర్మలు ఇవన్నీ పట్టుకుని వేలాడితే ఎప్పటికీ ధరించగలం. కనీసం మనస్సులో ఒక్కసారి స్వరూపాన్ని అలా ధ్యానించేత ధరించిపోతాం. అది చేయలేకపోయాను. ఓ మనస్సా, ఆపని కూడా చేయలేకపోయావా అని ఇప్పుడు మనస్సును అంటున్నాడు. ఎటువంటి వాడు? చంద్రశేఖరుడు, మన్మథన్ని దహనం చేసిన వాడు, గంగాధరుడు, శంకరుడు, సర్పములను అలంకరించుకున్నవాడు, కంటి యందు నిప్పు కలవాడు, గజచర్మాంబరధారి. ఈ స్వరూపం త్రైలోక్య సారం, ముల్లోకాల సార వస్తువుటది. అందుకే సంసార సారం భుజగేంద్రహారం అంటారు. సంసారం అంటే ఈ సమస్త విశ్వం, విశ్వం యొక్క సార వస్తువు అతడు. పండెంతంటే ఏముందండి, దానిలో రసం కావాలి. ప్రపంచం ఎంత ఉంటే ఏముందండి, దానిలో సారం కావాలి. ప్రపంచం అనే ఫలంలో రసం పరమేశ్వరుడు తెలుసుకోవాలి. ఆ రసస్వరూపమైన నీ రూపమే, ఆ రూపాన్ని పట్టుకోలేకపోయాను. కానీ మోక్షం కావాలి అంటే నీ చిత్తవృత్తిని ఈ చంద్రశేఖరుణ్ణి స్మరించి గడపాలి. అది చేయలేదే. ఎన్ని సంపాదించినా, మరి ఏం సంపాదించావు? ధనేనా, వాహనాలు, ధనాలు అన్నీ తెచ్చావు, చాలా సంతోషం. కానీ ఆయనకు దూరంగా ఉన్నప్పుడు ఇంకేముందయ్యా? కిం వానేన ధనేన వాజి కరిబిహి, మనకు బోధ చేస్తున్నారు ఇక్కడ నుంచి. కిం వానేన ధనేన వాజి కరిబిహి ప్రాప్తేన రాజ్యేన కిం, కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం, జ్ఞాత్వైత క్షణభంగురం సపది హి త్యాజ్యం మనో దూరతః స్వాత్మార్థం కురు వాక్యతో భజమన శ్రీ పార్వతీ వల్లభం. శివస్మరణ చేయకుండా మిగిలినవన్నీ పోగు చేసుకున్నా. మీరు అంత క్షమించమని క్షమించమని పెద్ద ఏడుపు చెప్పారే కానీ అంత క్షమించాల్సినంత ఏముందండి? జీవితంలో అన్నీ సంపాదించుకున్నాను చాలదు అంటే ఎన్ని సంపాదించుకుని ఏం ప్రయోజనం అయ్యా అన్నాడు ఇక్కడ. ఇటు కిం వానేన ధనేన కిం పుత్ర కళత్ర మిత్ర పశుభి దేహేన గేహేన కిం, ఏమి మిగిలే చెప్పు. ఒక్కడు తెలుసుకో, ఇదంతా క్షణభంగురం అని తెలుసుకుని మనస్సుని వాటి నుంచి మరల్చి నీ కోసం, స్వాత్మార్థం నిన్ను తరింపజేసుకోవడం కోసం పార్వతీశుని భజించు. ఇది తనకి తాను చేసుకున్న ఆత్మబోధ, లేదా మనందరికీ చేసే గురుబోధ. అది మనందరికీ చేస్తున్నాడు. భజించు. ఎలా భజించాలి? గురువాక్యతో భజమన శ్రీ పార్వతీ వల్లభం. శివుణ్ణి ఎలా భజించాలి అంటే ఎలా ఆశ్రయించాలి, ఎలా ఆరాధించాలి, ఎలా ఉపాసించాలి అని గురువాక్యమును స్వీకరించి చెయ్యి. అందుకు త్వరపడు. ఇంకా ఉందిలేండి, చూద్దాం. లేదు, ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం. ఆయువు తరిగిపోతుంది, అవునా లేదా? లేదండి, చాలా వయసు పెరిగిందండి. కాదండి, ఆయువు తరిగిందండి, అది తెలుసుకోవాలి. ఆయు పరిశ్రవతి భిన్న ఘటాదివాంభో అంటాడు భర్తృహరి. ఓటికొండలోంచి నీరులా ఎప్పటికప్పుడు నింపుతూనే ఉన్నాం, కింద పోతూనే ఉంది. ఇదే కాలం అంటే. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం. ఇక రోజుల ప్రత్యాయాంతి గత పునర్న దివస. రోజులు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, పోయినవి మళ్ళీ రావట్లేదు. కాలో జగద్భక్షక, కాలంకున్న లక్షణం ప్రపంచాన్ని మింగేస్తుంది. పోని ఐశ్వర్యముల లక్ష్మీ స్తోయతరంగ భంగ చపల. ఐశ్వర్యాలు ఎన్ని చెప్పుకున్నా అవి అలల్లాంటివే వచ్చిపోతూ ఉంటాయి. విద్యుచ్చలం జీవితం, పోని బతుకేం ఎక్కువ ఉంటుందా? మెరపు తీగ లాంటిది. తస్మాన్ అందుకు స్వామి నేను ఏం చేయగలనయ్యా? ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుని బాగుపడదామంటే అంత ఆయుష్ ఉందో నాకు తెలీదు. కనుకనే తస్మాన్ మాం కరుణాకర కరుణయా త్వం రక్ష రక్షాధునా. ఎప్పుడో కాపాడతానంటే లేదు, నాకు ఆయువు అంత ఉందో లేదో తెలియదు, ఇప్పుడే నన్ను కాపాడు అని ముగించారు. ఇక్కడ మొత్తం 14 శ్లోకాలు మనం ఇక్కడ చెప్పుకున్నాం. కానీ ఇందులో క్షంతవ్యోమే పరాధ వచ్చినప్పటికి 11 అయ్యే, తర్వాత అంతా కూడా ఆత్మబోధ జగత్తుకు బోధ చేశారు. మొత్తం ఇవన్నీ మన బతుకు కావలసినవి. ఇంత అద్భుతమైన ఈ స్తుతి జీవుడి వేదనకి, భగవంతుడికి నివేదనకి, ఆయన అనుగ్రహం పొందడానికి పనికొస్తుందని మనం స్మరించుకున్నాం. ఇంతకంటే కర్ణామృతం ఏముందండి? శివుడి కోసం ఏడవడం కంటే శివకర్ణామృతం మరొకటి ఉండదు. భగవంతుడి కోసం ఏడ్చే ఏడుపే గొప్ప సంగీతం, అదే కర్ణామృతం. ఆ ఏడుపు మనం ఇక్కడ చెప్పుకున్నాం. మొత్తానికి జయ జయ హార హారి శశి చారు శరీర వికాస హాస భృత్, జయ జయ శాంత దంత వసు చంద్ర రవీక్షణ నిత్య నృత్య కృత్, జయ జయ చండ దండ ధర శాసన సంతత భక్త సక్త హృత్, జయ జయ శేషభూష శివశంకర మామవ పార్వతీపతే, శివశంకర మామవ పార్వతీపతే. పూర్తయ్యే ఒక శ్లోక గుచ్చం, తర్వాత విషయంలోకి వెళుతున్నాం. ఇప్పుడు మనం ఏవేవి చేయలేకపోతున్నాం అనుకున్నామో అవన్నీ చేస్తున్నాం. ఏమిటి? భగవత్ కథాశ్రవణం, రూపధ్యానం, మానసికంగా అర్చన ఇత్యాదులన్నీ చేసుకుంటున్నాం. ఇంకా మనకి 3 ఉన్నాయి, ఇవాళతో పాటు కలిపితే 4 వెళదాం. స్వామి ఇప్పుడు నీ యొక్క దివ్య స్వరూపం ఏదైతే ఉన్నదో అదేంటో నాకు తెలుసు. నువ్వు కేవలం చంద్రశేఖరుడివై తెల్లని ఆకారంతో పరిమితంగా కైలాసంలోనే కూర్చున్నావు అని నేను అన్ను. అది నీకుంది, అది నేను ధ్యానించడం కోసం నువ్వు ధరించిన దివ్యమంగళ విగ్రహం, భక్తానుగ్రహ విగ్రహం అది, ఒప్పుకుంటా. కానీ నీ అసలు స్వరూపం ఒకటి తెలుసు, కానీ దాన్ని తెలుసు శాస్త్రముల ద్వారా, కానీ నేను దాన్ని అనుభవించలేకపోతున్నానయ్యా. కానీ అదని తెలుసు, ఆ స్వరూపాన్ని నేను కొలవలేను, ఎందుకంటే అది అనంతం. నేను అంతమున్నవాణ్ణి. నేను అంటే దేహాన్ని అధ్యాసగా చేసుకుని చెప్తున్నా నేను, అది వదలలేదుగా ఇంకా. కనుక దేహం నేను అనుకుంటున్నంతకాలం ఈ మాట్లాడాల్సిందే. బహుశా నాతో సహా ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఎక్కువ శాతం అదే అనుకుంటాం, లేకపోతే నాలాంటి వాడి దగ్గర నాలాంటి వాళ్ళు వస్తాను, మరి ఇంకేం చేస్తాం. దేహం నేను కాదనే స్థితిలో ఉన్న యోగులు ఎవరైనా చెప్తే అక్కడ వేరే విషయం, ప్రస్తుతం విషయం ఇదేగా. కనుక స్వామిని భావించేటప్పుడు ఇదే, నీ యొక్క స్వరూపం చెప్పాలంటే ఒక్కడ తెలుసు, శాస్త్రం ద్వారా తెలుస్తాయండి అన్ని. అనుభవం వేరు. ఒకటి, నీ రూపం స్థూలం అంటానా సూక్ష్మం అంటానా? నాకు సూక్ష్మం పట్టదండి అన్నాడు ఒక ఆయన. ఒకప్పుడు నేను సూక్ష్మం చెప్పాను, ఒక్కొక్కరు కోపం వచ్చింది చాలా. సూక్ష్మం అంటే నలుసంతా అనుకుంది ఆవిడ. ఆవిడ అనుకుంటే నేనేం చేసేది? సూక్ష్మం అంటే నలుసంతా ఇసుకురేణువంతా అని కాదు అర్థం, ఇంద్రియాలతో పట్టలేనిది అని అర్థం. ఇప్పుడు ఒక స్వరూపం ఇంద్రియానికి కనబడితే పట్టుకోగలం, అది స్థూలం, దాన్ని గ్రాస్, స్థూలం అది అంతే. దృశ్యమైతే బయట కంటికి బాగా కనబడాలి. చూడండి, మన కంటికి ఎన్ని లిమిటేషన్స్ అంటే, అలాగని కంటి గట్టిగా అతికిస్తే కనబడదు, కొంత దూరం ఉంచితే కనబడుతుంది, ఎంతో దూరం ఉంచితే అసలు కనబడదు. ఎన్ని బాధలో మనకు తగినంత దూరంలో ఉంటే కానీ ఇది చూడలేం. నువ్వు చూడలేదని లేదంటావా? కర్మ. కనుక వస్తువు కంటితో కనిపించేది స్థూలమే, చెవికి వినబడేది స్థూలమే, స్పర్శకొచ్చేది స్థూలమే, పంచేంద్రియాలకు దొరికేవన్నీ స్థూలమేనండి. రసం రసంగా పొందలేం, ఒప్పుకుంటాం, కానీ పండు ద్వారానే పొందాలి. అది అంతుంది అంటే ప్రపంచం పండు అనుకుందాం, పరమాత్మ రసం అనుకుందాం అనుకున్నాం, ఈ ప్రపంచం అంతటి కలిపి పట్టుకుందాం ఆ రసాన్ని అంటే ఈ ప్రపంచం నువ్వు పట్టుకునేటంత అందుబాటులో ఉందా? పోనీ ప్రపంచం స్థూలమని ఒప్పుకుంటావు కదా నువ్వు. ప్రపంచ స్థూలం, పరమాత్మ సూక్ష్మం. పరమాత్మ సూక్ష్మం కనుక నేను పట్టుకోలేనండి, నాకు అంత తీరిక లేదండి, సంతోషం. పోనీ స్థూలం చాలా నీకు సులభం కదా, పట్టుకోగలవా? ఆ స్థూలం ఎంతుందయ్యా బాబు, ఆ స్థూలం ఎంత చెప్పండి, జగత్ ఎంత ఉంది? చతుర్దశ భువనములు తేలిగ్గా చెప్పవు, 14 అని. అందులో ఒక భువనమైన భూమి గురించే నువ్వు చెప్పలేవు, కొలతలేదు. ఎంత ఉన్నది అనంత భువనం. కనుక నీ యొక్క విరాట్ రూపము స్థూలము, విశ్వరూపము స్వామి యొక్క స్థూల శరీరం, ఇది తెలుసుకోవాలి. పరమాత్మతత్వము సూక్ష్మము. ఎలాగైతే మనలో ఆత్మా శరీరం ఎలా ఉన్నదో, ఈ ఆత్మతత్వ శరీరం అంతా వ్యాపించిందో, ఈశ్వరతత్వం ప్రపంచం అంతా వ్యాపించింది. నిన్ను నువ్వు శరీరం ద్వారా ఎలా గుర్తింపు చేసుకుంటున్నావో, పరమాత్మని ప్రపంచం ద్వారా గుర్తింపు చేసుకోవాలి. అంతేకాదు ప్రపంచ శరీరుడైన త్రిభువన వంశం విష్ణుమీశన్నమామి, ముల్లోకాల శరీరుడు విశ్వేశ్వరుడే విశ్వరూపుడు, విశ్వేశ్వరుడు విశ్వరూపుడై ఉన్నాడు, విశ్వానికి అతీతముగా ఉన్నాడు. విశ్వానికి అతీతముగా ఉన్నప్పుడు సూక్ష్మము, విశ్వరూపుడై ఉన్నప్పుడు స్థూలము. కనుక పరమాత్మకి రెండు రూపములు, సూక్ష్మము విశ్వాతీతము, స్థూలము విశ్వరూపము. విశ్వరూపం అంటే కనబడిందండి, కనబడిందా చెప్పు ఎంతుందో. అయ్యా అది స్థూల రూపం చెప్పాలంటే మేమనుకునే స్థూలాలన్నింటి మించిపోయింది, నువ్వు ఎంత అంటే అని అంత అంటాడు, దొరకడు ఆయన. చూడండి ఇక్కడ హనుమంతుడు ఎంత ఉంటాడు, పెరుగుతూ ఉంటే నువ్వు చూడలేవు అది. అలాగే పరమాత్మ తాను ఎంతో చూపిస్తే, ఎంత అయ్యి వస్తే 3 అడుగులు ఏం చేసుకుంటావయ్యా, నీకు 3 అడుగులు ఏం సరిపోతాయి అన్నాడు ఇక్కడ. ఇంత అయ్యి వస్తే 3 అడుగులు ఏం సరిపోతాయి అన్నాడు. నేనేంటో చూడరా బాబు అంటే 3 అడుగులు సరిపోలే, 2 అడుగులకి మొత్తం ఫినిష్. అదే స్థూల సూక్ష్మాలంటే గుర్తుపెట్టుకోండి. అంత తేలిక ఆయన దొరుకుతాడా? అందుకే స్థూలా స్థూలతమం సూక్ష్మతమం అహో సూక్ష్మాత్, సూక్ష్మముల కంటే సూక్ష్మము, స్థూలముల కంటే స్థూలము. అయితే ఈ స్వరూపం తెలియబడదు అన్నప్పుడు తెలియబడిన దాని గురించి ఆలోచించడం ఎందుకండి, వెంటనే అనొచ్చు కదా. కానీ ఉరు జ్ఞాని హితం అన్నాడు, నాకు తెలియదన్నాను కానీ అసలు తెలుసుకోలేని వాళ్ళు లేరన్ను ఉన్నారు ఉరు జ్ఞానులు. ఉరు జ్ఞానులు అంటే ఉత్కృష్టమైన జ్ఞానులు, వాళ్ళు దీన్ని తెలుసుకుని ఆనందిస్తూ ఉంటారు, ఆనందమే వాళ్ళకి హితం. అందుకు ఉరు జ్ఞాని హితం అనే పదం మధ్యలో పెట్టాడండి. వాళ్ళు ప్రపంచాన్ని చూస్తూ ఆహా విష్ణువు అంటారట, ఎందుకంటే ప్రపంచమంతా ఆయనకి భగవత్ స్వరూపంగానే కనిపిస్తుంది. అందుకే త్వయిమయి చాన్యత్రైకో విష్ణు అంటాడు, నందతి నందతి నందత్యేవ. వాడికి అడుగడుగునా శివుడే కనబడుతుంటాడు, విశ్వమంతా సర్వం శివమయం జగత్తు, సూర్యుల్లోంచి శివుడు, చంద్రుల్లోంచి శివుడు, నీలోంచి శివుడు, నాలోంచి శివుడు, వీచుతున్న గాలి శివుడు, తాకుతున్న నీరు శివుడు, సర్వం శివుడే అని ఆనందంతో గొంతులు వేస్తాడు. ఇది స్థూల దర్శనం వాడిది. ఈ లోపల ఉన్న శివుడు సర్వవ్యాపి, దేనికి అంటడు అందడు అని సూక్ష్మానుభూతి రెండు కలిపి పొందుతుంటాడు. వాళ్ళు మాత్రమే ఆనందమనే హితాన్ని పొందుతుంటారు. కానీ ఉరుజ్ఞాని హితం అనే మాట వేశాడు అక్కడ. అలా ఉరుజ్ఞానులు మాత్రమే పొందగలిగే నీ స్థూల సూక్ష్మ సౌందర్యములు రూపం తావకం అతులం, దానికి సాటి మరొకట్లేదు. భగవంతుడు ఎంత స్థూలంగా ఉంటాడంటే, ఉపమానం చెప్పండి, చెప్పడానికి లేదు, ఎంత సూక్ష్మంగా ఉంటాడంటే అది లేదు. అందుకని అతులం సాటి లేదు, పోలికి చెప్దామన్నా లేదు. జ్ఞాతుం మే భవతి నేష సామర్థ్యం, కనుక ఆ స్థూల సూక్ష్మాలు రెండూ కూడా నేను పట్టలేను. నాకు నేను పట్టుకోగలిగేది సాధనతో, గురువుల అనుగ్రహంతో. నువ్వు భక్తులను అనుగ్రహించడం కోసం ధరించిన రూపాలు శాస్త్రం వర్ణించిందే, అది మాత్రమే పట్టుకోగలను, దాన్ని నేను ప్రయత్నపూర్వకంగా ఇప్పుడు వర్ణిస్తాను అని అంటున్నారు ఇక్కడ మన కోసం.